అందరు గాబరా కొడుతూ చెప్పారు, మాస్టర్ ఇలాగే ఇక్కడికి ఆదేశం వచ్చిస్తున్నాను. ఏం చేయాలి మాస్టర్? నేను కన్ఫ్యూజ్ అయిపోయాను. నేను చదివిన పుస్తకాలు ఎక్కడ ఇలాంటివి ఎక్కడ చదవలే, అదేమీ కాదు, అన్కంట్రోల్డ్. దానికి మీరు నిజంగా మందు ఇవ్వదలుచుకుంటే సాధ్య నమ్మకాయకండి, చక్కమంది అయిపోతే మీరు చూసుకోండి కావాలంటే. నేను చేసిన వైద్యం అదే అక్కడ అనంతపూర్లో నిజంగా జరిగినటువంటి సంఘటన. కానీ మీరు కొట్టగలిగారు ఎమోషనల్, దాంట్లో విపరీతమైన బలం ఉంటుంది. వాడు సాధించడానికి కొడితే మన చాలా ప్రమాదం. దానికోసం దేవుడు ఏం చేశారంటే, ఒక పది మంది కాస్త ఇలాంటి వాళ్ళని నాతో పాటు పెట్టుకున్న ముందు కాస్త పెట్టుకుని వెళ్ళారు అతని దగ్గర, కాస్త గట్టిగా పట్టుకోవడం చెప్పి కొట్టారు. అంతకంటే ఏం చేశారు, ఆవాదేశం మంచిదే కానీ భావావేశం మీకు ఎందుకు పనికిరాదు? ఆవేశం ఉన్నంత వరకు ఓకే, ఆవేశం పోయింది మళ్ళీ తప్పబడుతుంటారు. అంచేత అచ్చుడు ఎప్పుడైతే శుక్రాచార్యుల వారి దగ్గరికి వస్తాడు, విశుద్ధి చక్రవర్తి వస్తాడు, మనలో ఉన్నటువంటి తామసిక ప్రవృత్తులు, మనలో ఉన్నటువంటి అహంకారమైనటువంటి ప్రవృత్తులు, మనలో ఉన్నటువంటి పనికి విఘ్నం చేసేటటువంటి ప్రవృత్తులు అడుగుతూ ఉంటాయి. ఆ మంచి ఆలోచన అక్కడికక్కడికే కూడిదేది సాధిస్తుంది. చివరికి ద బెస్ట్ వే నాట్ టు డూ ఎనీథింగ్, ఏదైనా ఒక పనిని నేను చేయకుండా ఉండాలి అంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే పోస్ట్పోన్ నేను చేయగలను. ఎక్స్పర్ట్స్ కదా పొలిటీషియన్స్ అందరూ కూడా, వాళ్ళు ఎప్పుడు మీ పని చేయను అనేవాళ్ళు. ఎప్పుడు నాకు తెలిసినప్పటివరకు ఏ పొలిటీషియన్ కూడా మీ పని చేయను అనే పాపం, ఎంత సత్యవాద పరిపాలన సంబంధం వాళ్ళని చూద్దామంటారు. చూద్దాం అన్నారో చేయనట్టే అది పని జరగదు కదా. అది మొదట నేర్చుకోండి. ఈ సూర్య నమస్కారాల్లో, ఈ కుండలీ జాగరణ ప్రక్రియలో పోస్ట్పోన్మెంట్ చేయకండి. అందుకే నేను పోస్ట్పోన్మెంట్ చేయటం, నేను టైం ఎక్కువైనా కూడా 145 వరకు చెప్తానండి. నేను టైం సెన్స్ ఉంది నాకు, 145 తర్వాత ఒక నిమిషం కూడా ఎక్కువ తీసుకోండి. అంచేత పోస్ట్పోన్మెంట్ చేయకండి. ఏదైనా ఒకటి కాల ప్రవాహంలో కాల సర్పము అంటాం, అందుకే దాన్ని కాల సర్పాన్ని కనుక మీరు వశం చేసేస్తున్నారు అంటే ముందు మీ జాగ్రత్త ఏంటంటే, ఈ కాల సర్పానికి మన ఋషులు జ్యోతిష్ శాస్త్రంలో ఇచ్చినటువంటి పేరు ఏంటంటే కాలసర్ప యోగము అని చెప్తామండి. ఆ కాలసర్ప యోగం ఎలా ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం తెలుసుకున్నామని చెప్తారు. ఏడు గ్రహాలు కూడా రాహు కేతువుకి మధ్య పడతాయి. ఇప్పుడు ఇందాక మనం చూసుకున్నాం కదా, గురువు, శుక్రుడు, సూర్యుడు, బుధుడు, చంద్రుడు, శని, దాని కింద రాహువు, ఈ పైన మధ్య రాహు కేతువుకి మధ్య మిగతా ఏడు గ్రహాలు పడ్డాయి. ఏ యోగం ఉంది అక్కడ మనకి? కాలసర్ప యోగం ఉంది. అంటే కాలము మన అధీనంలో లేదు, గ్రహాలన్నీ కూడా కాలం అధీనంలోకి వెళ్ళిపోయాయి. సాధన యొక్క సింపుల్ రూల్ ఏంటి అంటే, బి రెగ్యులర్, బి పంచులర్. మొదట అది నేర్చుకోండి. సూర్య నమస్కారాలు చేసినా, ఇన్ని సాధనలు చేసినా, 8 గంటల టైం మీకు ఇమ్మన్నాను కదా, 8 గంటల టైంలో ఇన్ని సాధనలు మీకు చెప్పాను. కానీ సాధనలన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయి? మీ శరీరం చుట్టూ తిరుగుతున్నాయి కదా. అంచేత శుక్రాచార్యుల వారి దగ్గర కచుడు వచ్చి ఆ కచుడు యాక్టివేట్ అవ్వాలి అంటే మళ్ళా చచ్చిపోయినటువంటి సుసంస్కారాలకి, చనిపోయినటువంటి మంచి సంస్కారాలకి ప్రాణం పెరగాలి అంటే ఎక్కడి నుంచి పోయాలి? మీరు మణిపూరకు చక్ర నుంచి పోయాలి. కొత్త తీర్చులు వస్తాడు శుక్రాచార్యుల వారి యొక్క కొత్త తీర్చుకుని కచ్చుడు బయటకు వస్తాడు. అదే కదా కదా, కొట్ట దగ్గర ఉన్నటువంటి చక్రం ఏంటి? మణిపూరకు చక్రం. మణిపూర చక్రం దగ్గర ఉన్నటువంటి గ్రహం పేరైతే బుధుడు. ఈ బుధ గ్రహం సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి కిరణాన్ని పడుతుంది. ఇక్కడి నుంచి కాస్త జాగ్రత్తగా ఉంటుంది. డైరెక్ట్గా కుండలి జాగ్రత్త ప్రాసెస్లోకి వెళ్తున్నాను. సూర్యకిరణం ఇక్కడ వేసి చూపిస్తాడు, అది ఎలా వెళ్తుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కానీ ఇంకొక తీరి అర్థం చేస్తుంది, అచ్చుడు మళ్ళా పునర్జీవనం పొందాలి అంటే ఏంటి మనందరి కోరిక? మళ్ళా ఋషి సాంప్రదాయాన్ని, ఆ ఖచ్చతత్వాన్ని మళ్ళా మనము పునరుజ్జీవితం చేయాలి. అంటే ఏ చక్రాన్ని ఉపయోగించుకోవాలి మనం? మణిపూరక చక్రాన్ని ఉపయోగించుకోవాలి. మణిపూరక చక్రంలో 10 దళాలు ఉంటాయంటాం. 10 రకాలైనటువంటి దళాలు ఉంటాయి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి చేతులుగా చిత్రీకరిస్తాం. దీన్ని పంచముఖి గాయత్రి అని కూడా అంటూ ఉంటాం. అందుకే గాయత్రి ఉపాసనకి సూర్యుడికి ఉన్నటువంటి లింక్ అది. ఈ లింక్ ఎలా పెట్టుకోగలరు మీరు? సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి కిరణము ద్వారా. పేరులోనే ఉంది కిరణం యొక్క లక్షణం ఏంటో. ఏం చేస్తుంది విశ్వకర్మ అనే కిరణం? పేరే చెప్తుంది, విశ్వకర్మ విశ్వాన్ని నిర్మిస్తుంది. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి కిరణం విశ్వాన్ని నిర్మిస్తే, మీ మణిపూరక చక్రంలో ఉన్నటువంటి బుధ గ్రహానికి సంబంధించినటువంటి కిరణం ఏం చేయాలి? మీ శరీరాన్ని నిర్మించాలి. అంచేత 90% ఆఫ్ ద డిసీజెస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? ఆహార సంబంధమైనటువంటి దోషాల నుంచి, కడుపు నుంచే స్టార్ట్ అవుతాయి మీకు రోగాలన్నీ కూడా. 90% ముందు అజీర్తి చేస్తుంది, దాని తర్వాత ఇంకా అన్ని రోగాలు స్టార్ట్ అవుతాయి. సరే, అది సైడ్ ట్రాక్ అవుతుంది మనకి. అంచేత సూర్యుడి దగ్గర నుంచి వచ్చేటటువంటి మణిపూరక చక్రంలోకి ప్రవేశించేటటువంటి విశ్వకర్మ అనేటటువంటి కిరణాన్ని గ్రహించేది బుధుడు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ గ్రహము బుధుడు. విశ్వకర్మ కిరణాలు కాదు, అది విశ్వకర్మ కిరణాలకి క్యాప్సూల్. మందు మనం వేసుకోవాలి అంటే ఒక క్యాప్సూల్ కావాలి కదా. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ కిరణాన్ని గ్రహించేటటువంటి వాడు, ఈజ్ ఎ రిసీవర్, అది బుధ గ్రహం. అంచేత బుధ బుద్ధి లేకపోతే ధి. అంచేత సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఈ ధీ శక్తి గాయత్రి మంత్రం చెప్తుంది, ధియో యోన ప్రచోదయా. చెప్పాలి సూర్యుడి నుంచి కాదు, బయట నుంచి సూర్యుడి నుంచి చెప్పుకుంటున్నాం. అది లోపలికి వెళ్ళాక మళ్ళీ ఇంటర్నల్ సర్కిల్ స్టార్ట్ అవుతుంది. ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, కొంచెం ఫిజిక్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ అని చెప్తూ ఉంటాం మనం. మనం సాధారణంగా ఏం చెప్తా ఉంటే, హై వోల్టేజ్ నుంచి లో వోల్టేజ్కి రావడానికి ట్రాన్స్ఫార్మర్స్ ఉపయోగిస్తాం. ఇది 9 వోల్ట్ బ్యాటరీలో పెట్టేదానికి డైరెక్ట్ ప్లగ్ పాయింట్ పెడతాం, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇక్కడికి ఆ 220 వోల్ట్స్ నుంచి 9 వోల్ట్స్కి స్టెప్ డౌన్ అవుతుంది అది ట్రాన్స్ఫార్మర్. అంచేత అనంతమైనటువంటి ఆ సూర్యుడి శక్తి మనం డైరెక్ట్గా పెట్టుకోలేము. అంచేత అదంతా ఏమవుతుంది, బ్రహ్మాండం నుంచి కిందగా స్టెప్ డౌన్ అవుతుంది. అది స్టెప్ డౌన్ అయిన తర్వాత లోపల ఉన్నటువంటి సూర్యుడు పనిచేస్తాడు. అంతవరకు అర్థం చేసుకోండి, తర్వాత చెప్తాను నేను కుండలి వరకు వెళ్దాం ముందు. అంచేత ఆ బుధగ్రహము ఏం చేసింది, సూర్యుడి నుంచి వచ్చేటటువంటి ఆ విశ్వకర్మ అనేటటువంటి కిరణాన్ని పట్టుకుంటుంది, నాభి దగ్గరికి ప్రవేశిస్తుంది. ఇక్కడ యోగమాయ అనేటటువంటి శక్తి ఒకటి ఉంది, దత్త ప్రదక్షిణలో చెప్పుకుంటూ ఉంటాం. సృష్టిలో, సృష్టి ఆదిలో విష్ణు యొక్క నాభి నుంచి, అంటే సర్వవ్యాపకముగా ఉన్నటువంటి స్థాయిలోంచి, ఆకాశంలోంచి, ఒక బిందువులోంచి బ్రహ్మ ఉత్పత్తి అయ్యాడు. మణిపూరక చక్రం విశ్వకర్మాకిరణం పట్టుకున్నాడు. సృష్టి ఎలా చేయాలో తెలియలేట, అతను కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఎక్కడ చూసినా ఏమీ లేదు, తాను ఒక్కడే ఉన్నట్ట. పురాణాల్లో కథ చెప్తాడు, ఎందుకు తాను ఒక్కడే ఉన్నాడు అంటే విష్ణువు నిద్రపోతున్నట్ట. విష్ణువు నిద్రపోతూ ఉంటే ఆ విష్ణువుని నిద్ర లేపాల్సి వచ్చింది. సరే, యోగం ఆయన ప్రార్థన చేస్తాడు, తపస్సు చేస్తాడు, ఆవిడ ప్రత్యక్ష అవుతుంది. అది దుర్గా సప్తశతి కథ. కానీ ఆ కథలో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, సూర్యుడి కంటే ముందు బుధగ్రహం వస్తుంది, మణిపూరక చక్రం యాక్టివేట్ అవుతుంది. మణిపూరక చక్రం యాక్టివేట్ అయిన తర్వాత నాభి నుంచి వచ్చేటటువంటి ఆ బ్రహ్మశక్తి, క్రీమ్ శక్తి, సృజనాత్మకమైనటువంటి శక్తి ఈ శరీరాన్ని నిర్మిస్తుంది. తల్లికి మనకి ఉండేటటువంటి సంబంధం ఎక్కడి నుంచి వస్తుంది? మనకి నేవల్ కార్డ్ బొడ్డు నుంచే సంబంధం ఉంటుంది. ఈ పాయింట్ ఇంకొక అర్థమైంది కదా, అంటే ఇప్పటికి నేను 2 పాయింట్స్ చెప్పాను నేను మీకు. మనలో ఉన్నటువంటి మంచి ఆలోచనలు కార్యరూపం దాల్చవు. కారణం ఏంటి అంటే పోస్ట్ పోన్ చేస్తాం. అంచేత మనము అమృతత్వం వైపు వెళ్ళాలి అంటే పోస్ట్పోన్మెంట్ అనేటటువంటి లక్షణాన్ని మీరు పూర్తిగా వదులుకోవాలి. తక్షణమే చేయండి ఏ పని చేసినా. రావణాసురుడు కూడా తన యొక్క డౌన్ఫాల్కి కారణాలు చెప్తాడు. రావణ సంహారం జరిగిపోయింది, పడిపోయి ఉన్నాడు, చివరి క్షణాలలో ఉన్నాడు రావణాసురుడు. శ్వాస ఇంకా ఇప్పుడో రేపో, ఈ క్షణము మరుక్షణము శ్వాస పోబోతోంది అన్నప్పుడు రాముడు లక్ష్మణుడు పంపిస్తాడు రావణాసురుడి దగ్గరికి. అంతటి మహావ్యక్తి మళ్ళా పుట్టడు. రామాయణంలో రావణాసురుడు గురించి ఇంతవరకు శాశ్వతంగా అధిగమించలేనటువంటి ఒక సత్యం చెప్పబడింది. అటువంటి వ్యక్తి నభుతో నభవిష్యతి. నభుతో నభవిష్యతి అనేది కూడా రామాయణంలోని వాక్యమే. అలాంటి వ్యక్తి మళ్ళా పుట్టడు. అతని దగ్గర నువ్వు ఏదైనా నేర్చుకోదలుచుకుంటే నేర్చుకో, చివరి క్షణాలలోనే లక్ష్మణుడు పంపిస్తాడు. రావణాసురుడు చాలా ఆనందిస్తాడు. రాముడే అలాంటి పని చేయగలడు. చచ్చిపోతున్నటువంటి ఒక శత్రువులో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ని కూడా చూసి చివరి క్షణంలో కూడా నేర్చుకో, యుద్ధమైందా అక్కడ ఉన్నటువంటి కుండలి జాగరణ కావలసినటువంటిది. 70 ఏళ్ళు వచ్చే మాస్టర్ ఇంకిప్పుడు ఎందుకు కుండలి జాగరణ? చచ్చిపోతున్న వాళ్ళ దగ్గర కూడా జ్ఞానం నేర్చుకోమని చెప్తున్నాడు రామాయణం. ఇంకా రేపు ఇంకో క్షణంలో చచ్చిపోబోతున్నా కూడా మీరు కుండలి జాగరణకి ప్రయత్నం చేయవచ్చు. అంచేత అక్కడికి వెళ్తాడు లక్ష్మణుడు. అడుగుతాడు రావణాసురుడు, మా అన్న పంపించాడు, చాలా అణుకోవతో మిమ్మల్ని ఈ ప్రశ్న వేయమన్నాడు. మీరు చాలా గొప్పవారుట, మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే మీ చివరి క్షణాలలో మీ జీవితం మీకు ఏం నేర్పింది అనే ప్రశ్నకి ఏమి నేను జవాబు రాస్తారు? కాగితం పెన్ను తీసుకోండి, నోట్ డౌన్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఏంటి అంటే ఇంకో క్షణంలో మీరు చచ్చిపోబోతున్నారు, మీ జీవితం మీకు ఏం నేర్పింది అంటే రావణాసురుడు రెండు జవాబులు చెప్తాడు. మంచి పనిని నేను పోస్ట్పోన్ చేశాను, చెడు పనిని తక్షణమే చేశాను. స్వర్గానికి మెట్లు వేద్దాం అనుకున్నాను, నేను వేసుంటే బాగుంటుంది, మనకి బాగుండేది కాదు. అదేదో అక్కడ ఏదో టికెట్ సిస్టమ్ ఏదో ఉండేది అనుకుంటాను, కానీ ఈ గొడవ ఉండేది కాదు. మనకి స్వాగతం కానీ చేసుకోవాలి, డైరెక్ట్గా నచ్చలే కదా వెళ్ళిపోవటం వేరే ఆయన. కానీ నా చెల్లెలు వచ్చింది, నా చెల్లెలు వచ్చి నాకు ఇలా అవమానం జరిగింది అంటే ఒక్క క్షణం కూడా నేను ఆలోచించలేదు ఎందుకు నీకు అవమానం జరిగిందని. కోపం వచ్చేసింది నాకు, తక్షణమే నేను దాన్ని ఆచరణలో పెట్టేశాను. ఇదిగో దాని ఫలితం ఇదే. ఈ కుండలి సాధనలో కూడా ఈ తప్పు మీరు చేయకండి. రేపు చేస్తాను అనుకండి, ఇవాళ మధ్యాహ్నం 4 గంటలకి ప్రాక్టికల్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. తను వచ్చి చెప్తారు 4 గంటలు పెడతాను, 1:30 ఏం లేదు. కరెక్ట్గా ఆ సూర్య నమస్కారాలు ప్రాక్టికల్గా నేర్చుకుందాం అనుకున్నవాళ్ళు, ఇంకా తను కొన్ని టిప్స్ కొన్ని విషయాల గురించి ఇవ్వదలుచుకున్నది నేర్చుకోదలుచుకున్న వాళ్ళు, మళ్ళీ ఈసారి క్యాంప్ పెట్టినప్పుడు మాస్టర్ గ్యారంటీగా మేము వస్తాం. కానీ నాకే గ్యారంటీ లేదు మళ్ళీ క్యాంప్ పెడతాను పెట్టను. అంచేత ఇవాళ 4 గంటలకి ఇష్టం ఉన్నవాళ్ళు, బలం తెలియదు అంచేత అందరూ వచ్చేస్తే మనం నాకు ఇబ్బంది, ఇక్కడ స్నానం సరిపోదు. అందుకే కదా మాస్టర్ మేము రావాలని అనకండి, అది నేర్చుకోండి అక్కడ. సరే, ఆ సూర్యకిరణాలు మన శరీరంలో ఎలా ప్రవేశిస్తాయో, మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల మీద ఎలా పడతాయో, ఆ పడినటువంటి షట్చక్రాల ద్వారా మన యొక్క ఆ శరీరంలో ఉండేటువంటి కుండలీకరణము చెందినటువంటి, కుండలిని అంటే ఏంటో తెలుసుకోవాలి మీకు, మ్యాథమెటిక్స్లో కుండలీకరణం చెందింది అంటాం. అంటే ఏం చేస్తారు, బ్రాకెట్స్ పెడతాం. అలాగే మనం బ్రాకెట్స్ పెట్టుకున్నాం ఈ శరీరం వరకు, నా శరీరం ఇంకెక్కడి నుంచి అంత ది అదర్. అలా మనం అందరం ఏమయ్యాం, కుండలీకరణం చెంది ఉన్నాం. అది కుండలి అంటే మామూలు బుసలు అవి ఏం కొట్టతలే ఎక్కడ. మనంతట మనం ఏం చేసుకున్నాం, ఒక బ్రాకెటర్ అయిపోయాం, ఇంతే నేను, ఇది నువ్వు కాదు కదా. ఆ విధంగా అందరిలోనూ కుండలీకరణం చెందింది. ఆ కుండలిని మనం విప్పుకోవాలి, కుండలిని తీసేయాలి, మనం సాధి చేసేయాలి, రౌండ్గా తీసేయాలి. పాములు కూడా చూడండి ఏం చేస్తాయి, చుట్టుపెట్టుకుంటుంటాయి. అంతవరకే తీసుకోండి, పాము ఏం లేదు అక్కడ, ఆ పాము యొక్క లక్షణం ఉందే, అది ఏ విధంగా అయితే చుట్టపెట్టుకుని ఉంటుందో మనం కూడా చుట్టపెట్టుకుని ఉన్నాం. ఎలా చుట్టపెట్టుకుని ఉన్నాం? మూడు గ్రంథులతో, బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ మూడు గ్రంథులు, ఈ మూడు రకాల చుట్లతో కుండలీకరణం చెట్టు ఉన్నాం. ఆ కుండలీకరణకు చెందినటువంటి ఈ సింపుల్ పిండాంగము ఆ చుట్టల్ని విప్పుకుని బ్రహ్మాండంతో ఎలా లింక్ పెడుతుందో ఆ పొజిషన్స్లోనే మీకు తెలుస్తుంది. మీరు ఆ పొజిషన్స్ వేస్తున్నప్పుడు ఆ భావంతో చేసుకున్నారు అనుకోండి, మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మీ యొక్క కుండలీకరణము, బ్రాకెట్స్ తీసేస్తాం మనం, బ్రాకెట్స్ తీసేస్తే ఏమవుతుంది, మీరేం అనంతంతో సంబంధం పెట్టుకోకర్లే, అదే మీతో సంబంధం పెట్టుకుంది కదా. ఫస్ట్ ఆ పొజిషన్ చూడండి, పాదాలు యొక్క ఆ రెండు కొట్టకనే వేళ్ళు కలిసి ఉన్నాయి, చేతులు గట్టిగా ఉంటుంది, లూజ్ కాలేదు, తర్వాత చెప్తాను అనుకుంటున్నాను, కలిపిస్తే చేతులు కలిసి ఉన్నాయి, స్ట్రైట్ తీసుకోరా. మీరు ఎవరు మంత్రాన్ని ఇచ్చారండి, వినండితే ఫ్రీ షో, మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే సాయంత్రం 4 గంటలకి ఇది డిమాన్స్ట్రేషన్ మాత్రమే. ఓం రామ్ మిత్రాయ నమః. ఫస్ట్ వాళ్ళు ప్రపంచం అంతటితోనూ నేను మిత్రుడుగా ఉంటాను అనే వాళ్ళకే కుండలిని శక్తి కదులుతుంది, లేకపోతే కదలదు. మీరు ఎన్ని ఆసనాలైనా వేసుకోండి, ఎన్ని జంపింగ్లైనా చేసుకోండి, నథింగ్ విల్ హ్యాపెన్. అది మనం గుర్తు చేసుకోవాలి. మరి ఆ మిత్రత్వం మనలోకి ఎలా దిగుతుంది? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు సమర్పణ చేసుకోవాలి. ఎవరికి సమర్పణ చేసుకోవాలి? సూర్యుడికి సమర్పణ చేసుకోవాలి, జ్ఞానానికి సమర్పణ చేసుకోవాలి, ఋతుంభర ప్రజ్ఞకి సమర్పణ చేసుకోవాలి, సమాధి స్థితిలో ఉన్నటువంటి ప్రజ్ఞకి సమర్పణ చేసుకోవాలి అని అర్థం. ఇది అర్థమైంది కదా. అంచేత ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేస్తూ ఆ సూర్యుడు మన శరీరంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ సూర్యకిరణాలు మన శరీరంలోకి ప్రవేశించడం వల్ల మనలో ఏ విధమైనటువంటి భావం ఎరుగుతుంది? చేతులు ఎక్కడ ఉన్నాయో చూడండి, ఏ చక్రం దగ్గర ఉన్నాయి? అనాహత చక్రం దగ్గర ఉన్నాయి. మీ హృదయంలో మిత్రత్వం ఎప్పుడు వస్తుంది? భ్రాతృత్వం వస్తే, సౌభ్రాతృత్వం వస్తే, బ్రదర్లీనెస్ వస్తే, ఫీలింగ్, టచ్, ఒకళ్ళతో ఒకళ్ళకి సంపర్కము. ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి ఉండదు, కానీ మా తమ్ముడు ఎక్కడో అమెరికాలో నోరు తిరిగినటువంటి, మనందరికీ పేరు తిరిగినటువంటి ఒక పల్లెటూరులో ఉంటాడు. మనం ఏం చెప్తూ ఉంటాము, మా తమ్ముడు అమెరికాలో ఉంటాడు, ఎక్కడున్నాడు చెప్పాము. సంపర్కం ఉంది మనకి అమెరికాలో ఉన్నటువంటి తమ్ముడితో. ఇంటి పక్కనే ఉన్నాడు ఒక అతను, పేరు తెలియదు, ఏ ఉద్యోగం చేస్తున్నాడో తెలియదు, ఏమి తెలియదు. ఇంచేత మిత్రత్వం లేదు, భ్రాతృత్వం లేదు, లింక్ లేదు. ఆ ఫీలింగ్ కనుక మీరు తెచ్చుకోగలిగితే కుండలిని సాధన యొక్క ఫస్ట్ స్టెప్. హృదయ చక్రం దగ్గర, ఈ హృదయ చక్రం దగ్గర ఆ బ్రహ్మాండంలో హృదయ చక్రానికి సంబంధించినటువంటి ద్వాదశ రాశిని సింహరాశి అంటాము. సింహనాదము సింహరాశి. ఆ సింహరాశి మీద కనుక మీరు కూర్చొని ఉంటే, అంటే దేని మీద కూర్చొని ఉండాలి? బ్రదర్లీ ఫీలింగ్, శోభాతృత్వం, మిత్రత్వం మీద మీరు కూర్చొని ఉంటేనే ఇది ఏమైనా పలుకుతాయి మీకు. లేకపోతే మీరు చేసిన అంటే శివ నమస్కారాలు, ఏ పాము కుసపట్లేదు, నథింగ్ హ్యాపెండ్, ఏమవ్వదు. విచ్చేంటే మీరు ఓపెనింగ్ చేసుకోవటం లేదు. అందుకు నేను ఇంత రిపీటెడ్గా ఎందుకు చెప్తున్నానంటే, మీలో ఇతరుల మీద ఆ ప్రేమతత్వము మిత్రత్వము లేకపోతే ఋషులు చెప్పినటువంటి ఏ యోగ విద్య అయినా కేవలము యాంత్రికంగా చేసేటటువంటి ఒక రిచువల్ అవుతుందే తప్ప మిమ్మల్ని ఆ స్థితికి తీసుకెళ్ళలేదు. అర్థమైంది కదా. సింహరాశి, ఈ సింహరాశి ఎప్పుడైతే జాగృతం అవుతుందో, ఎప్పుడైతే అందరికీ మీరు మిత్రత్వంగా ఉంటారో, అప్పుడు మీరు ఏమవుతారు? సింహాసనారూఢులు అవుతారు. సింహాసనారూఢి సింహరాశి మీద కూర్చుంటారు. మీరు సింహాసనారూఢులు అవుతే ఏమవుతారు? మీరు రాజులు అవుతారు. ఏ దేశానికి? దేశానికి రాజులు అవరు, ఎంతమంది హృదయాలకి రాజులు అవుతారు. మీరు పాపం క్రైస్ట్ అది చెప్తే రోమన్ వాడు గాబరా పడిపోయారు, ఆయన ఏ రాజ్యం ఏలేస్తున్నాడో బాబోయ్ అని సెలవు ఎక్కించేశారు. ఈ రాజ్యానికి అధిపతులు అవుతారు ఇంతమంది హృదయాలకి ప్రేమగా మిత్రత్వంగా ఎప్పుడైతే మీరు జీవిస్తారో, ఇంతమంది హృదయాల యొక్క సింహాసనంలో మీరుంటూ ఉంటారు, మీరు వారి సింహాసనంలో ఉంటారు. అది పరస్పరం భావం ఎంత కానీ ఒకడే రూల్ చేస్తాడు మిగతా వాడు వాడి హృదయంలో ఉండడం అంటే జరగదలే. బ్రదర్లీ ఫీలింగ్ రెండు వైపుల నుంచి ఉండాలి. అర్థమైంది కదా? ఆ భావనతో ఈ పదాన్ని ఉచ్చరిస్తాం మనం. ఓం మిత్రాయ నమః. సింహరాశి హృదయ చక్రము, హృదయంలో ఉన్నటువంటి సూర్యుడు. ఎప్పుడైతే ఆ మిత్రత్వం మనలో డెవలప్ అవుతుందో మనలో ఉన్నటువంటి సూర్యుడు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఎదగటం మొదలెడతాడు. ఎదగటం మొదలెట్టగానే రెండవ స్టెప్కి వెళ్తాడు. ఓం హ్రీం నమః. చేతులు ఎక్కడున్నాయో చూడండి, కంఠం ఎక్కడుందో చూడండి. కాదు మరి ఉండలేదు, మామూలుగా పోస్ట్ చూశారు కదా. ఏమైంది ఇక్కడ? కంఠము శుక్రాచార్యుడు లోకి సూర్యకిరణాలు ప్రవేశిస్తున్నాయి. ఏ నామంతో ప్రవేశిస్తున్నాయి? రవయే నమః. రవము అంటే శబ్దము, సౌండ్. సౌండ్ ఏ భావంతో ఉండాలి? మిత్రత్వ భావంతో సౌండ్ బయటికి రావాలి. ఇతరులను కించపరచడానికి కానీ, ఇతరుల్లో దోషాలను ఎత్తి చూపడానికి కానీ, ఇతరుల్లో ఉన్నటువంటి లోటుపాట్లనే కనుక మీరు గుర్తిస్తే, గురుదేవులు ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉండేవారు, ఎదుటవాడు ఒక అద్దము, ఆ అద్దంలో ఏం కనిపిస్తుంది? అద్దంలో మనకి మనమే కనిపిస్తాం. అంచేత ఎదుటవాడిలో ఏదైనా లోటు కనిపించింది అంటే ఆ లోటు ఎక్కడున్నట్టు? ఎదుటవాడు లేదది, మీలోనే ఉన్నట్టు. అంచేత ఈ విశుద్ధి చక్రంలో మీ వాక్కు ద్వారా ఇతరుని బాధ కలిగించేటటువంటి మాట వచ్చినా, ఇతరులకి కించపరిచేటటువంటి బాధ వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆ సూర్యకిరణాలు మీకు అమృతత్వ ప్రాప్తిని తీసుకువెళ్ళవు. ఇది రెండు రాశుల్ని కంట్రోల్ చేస్తుంది జ్యోతిష్ శాస్త్రంలో. ఒకటి వృషభ రాశి, రెండు తులారాశి. దాని గురించి మనం తర్వాత చర్చించుకుందాం. అర్థమైంది కదా? మిత్రత్వంతో కూడినటువంటి వాక్కు. మూడవది ఓం హ్రూం సూర్యాయ నమః. ఏం జరిగింది ఇక్కడ? మీ యొక్క అనాహత చక్రము మీ యొక్క మూలాధార చక్రాన్ని టచ్ చేస్తున్నారు. మీ యొక్క సహస్రార చక్రము మోకాళ్ళను టచ్ చేయాలి. తర్వాత ఇప్పుడే కష్టపడలేదు. మోకాళ్ళంటే ఏ రాశి? మకర రాశి. శిరస్సు అంటే మేషరాశి. మేషరాశి మకర రాశిని ముట్టుకోవాలి. డీటెయిల్స్ వెళ్ళకుంటున్నాను, ఇంకైతే చాలా ఉన్నాయి. కాస్త జ్యోతిష్ శాస్త్రంలో మీకు అవగాహన ఉంటే మీకు అర్థమైపోతుంది. అర్థం కాకపోతే ఏం చెయ్యాలో ఆ మంత్రంలో ఉంది. ఓం హ్రూం సూర్యాయ నమః. శ్రవించేటటువంటి ప్రేరణాత్మకమైనటువంటి శ్రావం ఉన్నటువంటి వాక్కు ఉంది. ఎలాంటి వాక్కు ఉంది? మిత్రత్వంతో కూడినటువంటి వాక్కు ఉంది, మిత్రభావంతో కూడినటువంటి వాక్కు ఉంది. కానీ ఆ వాక్కు ఎలా ఉండాలో కండిషన్ చెప్తున్నాడు అక్కడ. ఇతరులలో ప్రేరణ కలిగించేటటువంటి వాక్కుని మాత్రమే ఉచ్చారణ చేయాలి తప్ప ఇతరులని కించపరిచేటటువంటి వాక్ మీరు చెప్పకూడదు. నువ్వేం చదువుతావులే, నువ్వేం చేస్తావులే, ఏంటి మనకి ప్రేమ పాపం, ఆయన చాలా కష్టపడిపోతాడు, నేను ఇంతసేపు ఈ పొజిషన్లో ఉంచేశాను, నువ్వే ఉంటావులే, నువ్వులే అనుకు, నీ పాపం ఏం పర్వాలేదు. ఏ ఇంచేత ఉండకండు, సూర్యోపాసకుడు ఆయన. అంచేత ఆ సూర్యోపాసకుడు ఉండలేకపోతే ఎవరు ఉండగలడు కదా? ఇలాంటి వాక్కులు ఇతరులకి ప్రేరణ ఇచ్చేటటువంటి వాక్కుల్ని మాత్రమే ఉచ్చరించేవాడికి ఉన్నది. అంటే ఏమేం కండిషన్స్ చెప్పాయి? మిత్రత్వము, మిత్రత్వంతో కూడినటువంటి వాక్కు. మళ్ళా మిత్రుడు కనుక ఎక్కడ కష్టపడిపోతాడో అని వెనక్కి లాక్కండి అతన్ని. అతనికి ఏం చేయాలి మీరు? సూర్యాయ నమః. ప్రేరణ ఇచ్చేటటువంటి వాక్కులు కనుక ఉంటే ఎడంకాలు వెనక్కి వెళ్ళిపోతుంది. ఓం హ్రైం భానవే నమః. ఎప్పుడైతే ఈ మూడు లక్షణాలు మీలో ఉంటాయో, ఏంటా మూడు లక్షణాలు? మిత్రత్వము, వాక్కు, ప్రేమతో కూడినటువంటి మిత్రత్వంతో కూడినటువంటి వాక్కు. కానీ ఆ వాక్ ఎలా ఉండాలి? ప్రేరణాస్పదంగా అయినటువంటి వాక్కు ఏ క్షణంలో ఉంటుందో ఇతరులలోని భా వెలుతురు మీరు చూడగలరు. ఇతరుల్లో వెలుగుతున్నటువంటి దేవత్వం మీకు కనిపిస్తుంది. అంతవరకు మీకు దేవత్వం కనిపించదు, అసంభవం. ఈ మూడు లక్షణాలు మీలో ఉంటే ఎవరిని చూసినా మీకు భగవంతుడే కనిపిస్తాడు. ఇందులో ఏ లక్షణం లేకపోయినా మీకు భగవంతుడు కనిపించాడు. భానవేయిన భా అంటే వెలుగు. అదేనా? అంచేత ఈ భానులు ఎక్కడుంటాడు అందని సాయంత్రం మీరు చేస్తున్నప్పుడు మీరు ఆ స్పర్శ ఎక్కడ తగులుతుందో చూసి మీరే చెప్తారు, కానీ లేకపోతే నేను పక్కన ఉంటాను చెప్తాను నేను మీకు. తర్వాత కుడికాలు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోండి, సాఫీగా వంచదు వంచదు, అది కరెక్ట్ పొజిషన్. ఒక మామూలు వంచండి. ఓం హ్రైం ఖగాయ నమః. మిత్రత్వంతో కూడినటువంటి వాక్కు, మిత్రత్వాన్ని ప్రోతి చేసేటటువంటి వాక్కు, ఇతరులకి ప్రేరణ ఇచ్చేటటువంటి వాక్కు మాత్రమే ఉపయోగిస్తూ ఎప్పుడైతే మీరు అందరిలోనూ ఆ వెలుగుని చూడగలుగుతారో సర్వాంతర్యాన్ని చెప్పండి. ప్రతి చోట ఆకాశమే, ఖగమే, విష్ణువే కనిపిస్తారు. ఆకాశానికి ఇంకో పేరు విష్ణువు. సర్వవ్యాపి అయినటువంటి ఆ విష్ణువు మీకు కనిపించడం మొదలు పెడతారు. అప్పుడు ఏం జరుగుతుంది? ఓం హరః పూష్ణే నమః. నారాయణాస్త్ర మహాభారత కాలంలో కర్ణుడు ప్రయోగిస్తాడు అర్జునుడి మీద. ఆ నారాయణాస్త్రాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి స్వయంగా కృష్ణుడికే లేదు. ప్రపంచంలో ఏ శక్తి కూడా నారాయణాస్త్రాన్ని ఫేస్ చేయలేదు. కానీ ఒక శక్తి నారాయణాస్త్రాన్ని కూడా ఓడించేస్తుంది. ఏంటంటే తల వంచేయడం. ఏం చేయడు, అలా రథాన్ని కూర్చొని నొక్కుతాడంటే అర్జునుడి యొక్క కిరీటాన్ని కొట్టేసి వెళ్ళిపోతుంది నారాయణాస్త్రం. పోషణ ప్రపంచంలో మనం ఏమనుకుంటున్నాము అది పోషణ చెందాలి అంటే సరెండర్ అయిపోవాలి ప్రకృతి. ప్రకృతిని ఎదురించి మనం జీవించలేము. పోషణ కావాలి అంటే సరెండర్ అవ్వాలి. మనం ఎవరికి సరెండర్ అవుతాము? గురువుకి సరెండర్ అవుతాము. గురువుకి ఎప్పుడైతే మనం ఈ విధంగా పూర్తిగా సరెండర్ అయిపోతామో సంపూర్ణమైనటువంటి పోషణ లభిస్తుంది. ఇంకెక్కడి నుంచి రివర్స్ గేర్లో వస్తుంది. ఓం హిరణ్య గర్భాయ నమః. అదే పోజు, అదే పోజు రెండు మంత్రాలకి. ఈ పోజులో ఏమైంది? మిత్రత్వం నుంచి పోషణాశక్తి తీసుకున్నటువంటి సాధకుడు హిరణ్య గర్భుడుగా మారుతాడు. హిరణ్య గర్భం అంటే పిండాండము బ్రహ్మాండంగా మారుతుంది. ఇంకెక్కడి నుంచి రివర్స్ ప్రాసెస్ చూడండి ఎలా వస్తుందో మంత్రంలో. ఓం హ్రీ హైదరాబాద్ మరీచే నమః. రకరకాల కలలు కనిపారు వాడు. మృగమరీచిక అనే పేరు ఇస్తున్నారు కదా మీరు. మృగమరీచిక అంటే అర్థం ఏంటి? గండమౌ. వీడు కనే కలలు పక్కవాడికి ఎలా కనిపిస్తాయో వీళ్ళు సత్యయుగం స్థాపిస్తారట. ఈ వీళ్ళ అదే కదా రియాక్షన్. మన ఆలోచనలు ఎదుటవాడికి ఎలా కనిపిస్తాయి? గండమౌలు భలే పిచ్చివాడు దొరకాలే, కానీ మంచి పిచ్చివాళ్ళు మన జోలికి రావటం లేదు. కొనిలే వాళ్ళ కూడా వాళ్ళని చేసుకొని అంచేత ఆ హిరణ్య గర్భంలో ఉన్నటువంటి ఆ ఆలోచనలు ఈ స్థితిలో ఎలా కనిపిస్తాయి? జరిగేవేమి కావులేము. సాధకుడికే అనిపిస్తాయి మంచి మధ్యలో, ఇవేమి జరిగేవేమి కావులే అనుకుని. కానీ ఏం కాదు. దాని తర్వాత పొజిషన్ చూడండి. ఓ గురు ఆదిత్యాయ నమః. సూర్యుడు నాభి దర్శన చక్రము, నాభి దర్శన అంటాం. మళ్ళా సృజనాత్మక శక్తితో లింక్ పెట్టుకుంటాడు. ప్రకృతితో ఉన్నటువంటి సృజనాత్మక శక్తితో ఎప్పుడైతే నిలబెట్టుకుంటాడో, అంటే పిండాండం ఎప్పుడైతే బ్రహ్మాండంతో లింక్ పెట్టుకుంటాడో, వీడి ఇంపార్టెంట్ కాదు అక్కడ. అంతవరకు నిరుద్యోగి వాడు. టెలిగ్రామ్ వస్తుంది, ఇవాళ అపాయింటెడ్ యాజ్ కలెక్టర్. ఆ క్షణం నుంచి ఏమైపోయింది వాడికి? ఆ స్టేట్లో, ఆ డిస్ట్రిక్ట్లో అన్ని శక్తులు వచ్చేసాయి. ఏం జరిగింది అక్కడ? అంతవరకు పిండాండంగా ఉన్నటువంటి వాడు బ్రహ్మాండంతో సంపర్కం వచ్చింది, ఆదిత్యుడితో సంపర్కం వచ్చింది. ద్వాదశ ఆదిత్యులు అని చెప్తూ ఉంటాం మనం, ఆ తర్వాత ఆలోచించడం. కానీ ఆ హూమ్ హ్రూమ్ ఆదిత్య ఆయనమ, అక్కడ హూమ్ అన్నప్పుడు సూర్య ఆయనమ. వ్యక్తిగతమైనటువంటి ప్రేరణ మనం పొందాం. ఇక్కడ ఏం జరుగుతుంది? ఆ వ్యక్తిగతమైనటువంటి ప్రేరణ సమిష్టిగతమైనటువంటి ప్రేరణగా మారుతుంది. ఓం హ్రోం ఆదిత్యాయ నమః, ఓం హైం సవిత్రే నమః. అప్పుడు ఏం చేస్తాడు వీడు, వీడి ఆలోచనలు ఇతరులకి కూడా ప్రేరణ ఉండటం మొదలెట్టాయి. వీడేం చేయడు, ఇంకా గురువుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, ఈ ఋషుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, వాడు ఇప్పుడు ఉన్నారా, వశిష్ఠుడు కానీ ఆ విశ్వామిత్రుడు కానీ, కొంతమంది మహాపురుషులు ఇప్పటికి జీవించున్నారు, ఓకే, కానీ వీళ్ళకి కూడా ఆ సవిత్ర ఆ ప్రేరణ ఇచ్చేటటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఋషి పరంపరే. ఆ ఋషి పరంపరని కాంటాక్ట్ చేసేటటువంటి పోజుని కాలు మారుతుంది, ఇందాక అటువైపు కాలు వెనక్కి వెళ్ళింది, ఇప్పుడు ఇటువైపు కాలు ముందుకు వచ్చింది, డైరెక్షన్ మారిందనమాట. ప్రపంచం అంతా ఒకవైపు వెళ్తూ ఉంటే ఈ ఋషి పరంపర వాడు ఇంకో డైరెక్షన్లో వెళ్తాడు అని ఒక సింబాలిక్ అసెస్మెంట్. తర్వాత రెండు కాళ్ళు ముందుకు వస్తే ఓం హ్రైం, మర్చిపోయాం, సవిత్రే నమః. తర్వాత అర్కాయ నమః, మళ్ళా విశుద్ధి చక్రం దగ్గరికి వస్తాం. అర్కము అంటే అర్థం ఏంటంటే దున్నకం, ఆపలే ఆపలేదు ఎక్కువ మీకు. అర్కాయ నమః అంటే దున్నకం మొదలెడతాం. అంటే ఏంటి, ఎప్పుడు దున్నుతాడు మనిషి, ఎప్పుడైనా భూమి ఎప్పుడు దున్నుతాడు, విత్తనాలు నాటాలి అంటే ముందు వీడి దగ్గర ఏముండాలి, విత్తనాలు ఉండాలి. అదే గురువు గారి యొక్క ఒక అద్భుతమైనటువంటి పాట ఉంది, లక్ష్మి గుర్తుందా ఏంటో, అది బ్రహ్మ బీజ్ ఉందా లక్ష్మి, ఆ పాట ఏంటి గుర్తుందా, రెండు లైన్లు పాడించే గబాబా, టైం 2 నిమిషాలు లేట్ అవుతుందండి, టైం చూస్తున్నా నేను, కంగారే పడకండి. అది ఆ బ్రహ్మ బీజాలు మీ దగ్గర ఉంటే అదేంటి, హరాయి సవిత్రే నమః అనే దాంట్లో బ్రహ్మ బీజాలు మనం సంపాదించుకున్నాం. ఆ బ్రహ్మ బీజాలు అల్కాయ నమః దున్నుతున్నాయి. ఇప్పటికంతా మనం చేసేది అదే, మనలో మనము ఆ ఋషుల యొక్క ఆ బీజాలు భాస్కరుడుగా మార్చుకుంటాము అని ఆశిస్తూ కేవలం 3 నిమిషాలు లేట్ చేశాను, తప్పేం లేదు కదా, స్వస్తి. మళ్ళా 4 గంటలకు కలుసుకుందాం. ఈ లోపల పడుకోగలుగుతుంది, పడుకుందండి, రిలాక్స్ అండి. Yeah. మానవ జీవితము చాలా బహుమూల్యమైనది అని మహాత్ములు శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు. ఎనభై 84 లక్షల యోనులలో పరిభ్రమించి పుట్టి 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 రకరకాలైనటువంటి ప్రాకృతికమైనటువంటి అనుభూతులను ఎక్స్పీరియన్సెస్ను తీసుకుంటూ ఒకనొక విశిష్టమైనటువంటి చేతనత్వ స్థితిలో మాత్రమే మానవ జీవితం నడుస్తుంది. అది ఎలాంటిది అంటే దేవతలు కూడా మానవులుగా పుట్టాలి అనేటటువంటి కోరిక వ్యక్తపరుస్తుంటారు. చాలా విచిత్రమైనటువంటి స్థితి మానవుడి యొక్క స్థితి. ఒక జంతువ అది ఎంత క్రూర మృగమైనా ఎంత శక్తివంతమైనటువంటి మృగమైనా ఎలా ప్రవర్తిస్తుందో మనం ఖచ్చితంగా చెప్పగలం. దాన్ని అలవాటు కానీ దాని బిహేవియర్ ప్యాటర్న్ ఖచ్చితంగా మనం చెప్పగలం ఇలాగే ప్రవర్తిస్తుంది. కానీ మనిషి యొక్క విచిత్రత ఒకే ఇన్స్టెంట్లో వాడు మహామానవులుగానే బిహేవ్ చేయగలడు, తిరిగి అదే క్షణంలో పరమ నీచాతి నీచంగా కూడా బిహేవ్ చేయగలడు. వాడు టూ ఎక్స్ట్రీమ్స్ ఒకే చోట మీట్ అవుతాయి. రెండు, అసలు వీడు ఇంత నీచంగా ఉండగలదా? నీచత్వం యొక్క పరాకాష్ఠకి వాడు వెళ్ళిపోగలడు. ఆ వ్యక్తే, ఇద్దరు గురించి నేను చెప్పలేదు, ఒకే వ్యక్తి. ఆ వ్యక్తే అవకాశం వచ్చినప్పుడు పరిస్థితుల వల్ల అతి ఉచ్చతమైనటువంటి స్థాయికి అదగ్గలుగుతాడు. అది మానవ జాతి యొక్క గొప్పతనం ఉంది. నేను ప్లాస్టిసిటీ, మీరు ఎలాగైనా మార్చుకోవచ్చు, మీరు ఎలా అయినా మౌల్డ్ చేసుకోవచ్చు, ఏ వయస్సులో అయినా మౌల్డ్ చేసుకోవచ్చు. మీరు కానీ తమాష ఏమవుతుంది అంటే ఒక మనిషికి తప్ప, మానవ జాతికి తప్ప స్వేచ్ఛ అనే పదానికి కూడా అర్థం లేదు. స్వేచ్ఛ కావాలి అని ఒక భ్రమ కోరుకోడు. ఎన్ని కోట్ల 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 సంవత్సరాల వరకు అదే పని ఆయనకి, పుట్టిస్తూ ఉండటం, మన నోటి మీద రాతలు రాస్తూ ఉండటం, అసలు బోరే కొట్టదు ఆయన. ఇంతవరకు మేము ఎప్పుడు ఏ పురాణాల్లో కానీ ఎక్కడ కూడా బ్రహ్మకి బోరు కొట్టింది, ఇంకా చాలు బాబు, ఎంత నేను నొసట రాత రాస్తానని ఏమి ఉండదు. మెకానికల్గా సంవత్సరాలు తెరబడే బ్రహ్మ గురించి చెప్తున్నప్పుడు సంవత్సరాలు తెరబడనుకో, యుగాల తరబడి ఒకే పని వాళ్ళు చేస్తూ ఉంటారు. మెకానికల్గా, యాంత్రికంగా విష్ణువు తన పరిపాలనా కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాడు, శివుడు తన లయపరమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉంటాడు, యముడు తనదైన విశిష్ట శైలిలో తన కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటాడు. దిక్పాలకులు అని చెప్పుకుంటాం కదా, అష్టదిక్కులలో ఉన్నటువంటి ఆ దిక్పాలకులు, ఇంత కూడా వాళ్ళకి అప్పచెప్పినటువంటి కార్యక్రమాలలో ఏ విధమైనటువంటి తేడాను తీసుకురాదు. గ్యారంటీగా మీరు చెప్పవచ్చు, ఇంద్రుడా అవుతే ఇలా ఉన్నాడు, వరుణుడా అవుతే ఇలా ఉన్నాడు, కుబేరుడా ఇలా ఉంటాడు. మనిషి దగ్గరికి వచ్చేసరికి మాత్రం మీరు ఏమీ చెప్పలేరు, ఎప్పుడు ఏ క్షణంలో వాడు ఏం చేసేస్తాడు. అది మానవ జాతికి లభించినటువంటి అద్భుతమైనటువంటి వరం. కానీ మానవ జాతికి లభించేటటువంటి అద్భుతమైనటువంటి వరంలో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి. స్వేచ్ఛ ఎప్పుడైతే మీకు లభిస్తుందో చాలా ప్రమాదాలు వచ్చి పడతాయి. చేత నిర్ణయించుకునే శక్తి ఇప్పుడు మీకు వచ్చింది. నిర్ణయించుకునేటటువంటి శక్తి, మీ జీవిత విధానాన్ని మౌల్డ్ చేసుకునేటటువంటి శక్తి, మీ జీవితాన్ని ఏ దిశలో మీరు తీసుకు వెళ్ళాలో అనేటటువంటి శక్తి మీ చేతికి అలా వచ్చేసరికల్లా చాలా పెద్ద ప్రమాదం ఎక్కడ వస్తుంది అంటే అసలు మనం ఏ దిశలో వెళ్ళాలో తెలియదు. మనకి బెనారస్లో ఉంటున్నప్పుడు, హరిద్వార్ ఋషికేశ్ అక్కడికి హిమాలయాల్లోకి వెళ్తున్నప్పుడు అనేక మంది సాధకులతో చాలా దగ్గర పరిచయం ఏర్పడింది. సాధకులు అవటం కంటే సిద్ధ పురుషులు నాకున్న అలవాటు ప్రకారము డైరెక్ట్గా క్వశ్చన్స్ వేయటమే అలవాటు నాకు. ఇప్పటికీ మీ అందరినీ కూడా నేను అదే ఎంకరేజ్ చేస్తాను. నేను మీకు ఏ విధమైనటువంటి అవగాహన లోపం నా అర్థం కాకపోయినా తక్షణమే అడిగేయండి. మీరు అడుగుతూ ఉండేవాళ్ళు వాడు, సరే మీరు సాధన చేశారు, ఇది చేశారు, కొంచెం చేస్తున్నారు, మీరు అసలు ఇదంతా ఎందుకు చేశారు, ఇంత కఠోరమైనటువంటి సాధన చేశారు కదా, ఇద్దరు అయితే 20,000 సంవత్సరాల బట్టి సాధన చేస్తున్నారు హిమాలయాలు, వాళ్ళ వయసు ఎంతో నాకు తెలియదు, వాళ్ళు సాధన మొదలెట్టి ఇంకా 20,000 సంవత్సరాలు అయింది రామకృష్ణ, ఇంకో 20,000 చేయాల్సిన సంవత్సరాలు, ఆ తర్వాత మాకు తెలుస్తుందేమో అన్నారు. సీరియస్గానే అన్నారు ఈ ప్రశ్న వేస్తే, మాకు తెలియదు మేము ఈ సాధనలన్నీ ఎందుకు చేస్తున్నాము. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఆలోచించండి, మనము చేసేటటువంటి పూజలు కానీ మనము చేసేటటువంటి పారాయణలు కానీ ఎందుకు చేస్తున్నాం అనేది లేదు. పెద్దవాళ్ళు చెప్పారు చేస్తున్నాం, కానీ పెద్దవాళ్ళు చెప్పారు చేస్తున్నాము తప్పేం లేదు అందులో, కానీ ఎప్పుడో అప్పుడు మీకు అవగాహన రావాలి మీరు చేస్తున్నటువంటి సాధన ఎందుకు చేస్తున్నారు. లేకపోతే స్టేషన్ వస్తుంది కానీ దిగరు మీరు. ఏలూరు వద్దామని బయలుదేరాను, ఆ ఏలూరు వద్దామని బయలుదేరాను అనే సంగతి నాకు తెలియకుండా పెద్దవాడు చెప్పారు కారెక్కి, నా చాలా పరిచయం ఉన్నటువంటి బంధువు ఆయన, ఆయన మోసం చేస్తాడేంటి కారెక్కేమన్నాడు ఎక్కేశాను. నిజంగా కొన్ని కారణాల వల్ల ఆయన కారులో రాలేకపోయాడు, నాతో పాటు బస్ స్టాండ్లో దిగిపోయాడు. ఇప్పుడు నాకు తెలియదు అనుకోండి నేను ఎక్కడ దిగాలో, నా పరిస్థితి ఏంటి, కారు వెళ్తూ ఉంది, ట్రైన్ వెళ్తూ ఉంది, మనం ఎక్కినటువంటి బండి నడుస్తూనే ఉంది, మరి నేను ఎక్కడ దిగాలి అని, నా గమ్యం ఏంటి అని. ఇది నేను గమనిస్తున్నటువంటి చాలా పెద్ద లోపం ఆధ్యాత్మిక జగత్తులో. ఆధ్యాత్మిక జగత్తులోనే ఈ జాడ్యం ఉంది, చాలా విచిత్రమైనటువంటి జాడ్యం. నీకు తెలుసా 35 రూపాయలకి వజ్రాల హారం కొనుక్కొచ్చానంటాడు అంత ఇంటికి వచ్చి భార్యతో నవ్వుతుంది భార్య, మోసగించడానికి నేనే దొరికానా, 35 రూపాయలకి వజ్రాల హారం ఎక్కడ లభిస్తుంది లభించదు అందరికీ తెలుసు. మరి 35 రూపాయలకి వజ్రాల హారం దొరికింది అంటే అది ఎలాంటి వజ్రాలు అయి ఉంటాయని, ఇమిటేషన్ డైమండ్స్ అయి ఉంటాయి. కానీ మనం 1 రూపాయి పావలాకి గోదానం చేసిన తృప్తి పొందుతాం. కాశీలో 25 సంవత్సరాలు ఉన్నాను, 7వ క్లాస్ నుంచి పిహెచ్డి వరకు ఎక్కడా గ్యాప్ లేకుండా ఆ సంవత్సరాలన్నీ కూడా కాశీలోనే ఉన్నాను. స్నానం చేస్తూ ఉండేవాడిని గంగాలు గోదానం చేయాలి యజమాన్జీ వాళ్ళ భాష, గోదానం చేయకపోతే చాలా కష్టాలు వస్తాయి మీకు, మీ నాన్నగారు ఆత్మో మీ అమ్మగారు ఆత్మో అస్సలు అప్పే ఏమి సుఖం ఉండదు. సరే చేస్తాం, ఎంత ఇవ్వాలి 1 రూపాయి పావాలి వచ్చేసింది మీ అమ్మగారు ఆత్మకి నాన్నగారు ఆత్మకి కూడా. ఎంత తేలిగ్గా 1 రూపాయి పావాలతో మీరు శాంతి పొందిస్తున్నారు, కానీ వజ్రాల హారం మీకు దొరకదు 1 రూపాయి పావాలి. కానీ ఆధ్యాత్మిక విజ్ఞానంలో పరాకాష్ఠ అయినటువంటి స్థితిలో ఇతరులకి తాను పొందినటువంటి శాంతిని అందించగలిగేటటువంటి ప్రయత్నంలో 1 రూపాయి పావులతో వచ్చిస్తున్నట్టు మీరు నమ్మిస్తారు. ఇంకోటి మనకి చాలా అత్యద్భుతమైనటువంటి నమ్మకం అనిపిస్తుంది నాకు, అసలు ఆ నమ్మకం మన మనస్సులో ఎలా నాటుతుందో నాకు తెలియదు. కష్టంగా ఉన్నా ఎందుకు శాంతి చేయించేయండి, చేయించండి, నాకే అభ్యంతరం లేదు. కానీ మీకు ఆకలిస్తుంటే పక్కవాడు తింటే మీకు తృప్తిగా ఉంటే నాకే అభ్యంతరం ఉండదు ఇంకోటి చేత చేయించుకోవటానికి. బాధ నీది, కష్టాలు నీది, కానీ పక్కవాడు ఏదో చేస్తే మీకు సుఖం వచ్చేస్తుంది, వాడికి ఏమిస్తారు మీకు. ఆ విధంగా మీ అశాంతిని పోగొట్టి తన సాధనని మీకు అందజేసినటువంటి వ్యక్తికి మీరు ఏమిస్తారు. నా జీవితంలోనే ఒక ఊళ్ళో ఒక వ్యక్తికి చిత్త విభ్రాంతి కలిగింది, మనస్సు సుఖంగా లేదనుకుంది, ఉద్యోగం నుంచి తీసేస్తారేమో అని ఎదుగుపెట్టి పరిస్థితి ఏర్పడింది. రెండు మూడేళ్ళ ఉంటే అతను ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మ్యాడ్. ఆల్మోస్ట్ ఎందుకంటే ఉంటే హీస్ మ్యాడ్ అంటే బాగుండదు కనుక ఆల్మోస్ట్ కాదు. ఇంకా అతను ఏ సంస్థలో అయితే ఉద్యోగం చేస్తున్నాడో ఆ సంస్థ వాళ్ళని బతిమాలుకుని కొంతమంది మినిస్టర్స్ ఎమ్మెల్యేస్ అతని భార్యకి ఆ ఉద్యోగం ఇప్పిద్దామని ట్రై చేస్తున్నటువంటి పరిస్థితుల్లో వచ్చారు నా దగ్గర. సరే నేను మా గురువు గారికి ఉత్తరం రాశాను. అప్పుడు శ్రీరామ శర్మ ఆచార్య భౌతిక శరీరంలో ఉన్నారు. ఉత్తరం రాసిన 5వ రోజు 6వ రోజు ఆ వ్యక్తి మంచం మీద నుంచి లేచి కింద దిగి వచ్చి నాకు కాఫీ ఇవ్వండి అన్నాడు. అంటే అప్పటి నుంచి మామూలుగానే తన పనులను చేసుకుంటున్నాను. అతని భార్యకి నేను చెప్పాను, ఒకవేళ నయం అవుతే కృతజ్ఞతగా మీరు హరిద్వార్కి కొంత పంపించాల్సి వస్తుంది అని మర్చిపోయిందట. నో ప్రాబ్లం, మర్చిపోవడం చాలా సహజమైన కదా. పరీక్షకు వస్తూ పెన్నులు మర్చిపోయేవాడిని మా స్టూడెంట్స్ నేను చూస్తున్నప్పుడు పరీక్షకు వస్తూ ఆశ్చర్యమే ఉంది కదా. సరే ఆవిడకి ఎందుకు గుర్తొచ్చిందేమో. ఒకరోజు పొద్దున్నే స్నానం చేసి రెండు అరటి పళ్ళు తాంపాకు ఆకులు తీసుకుని వచ్చి వచ్చి మా చాలా దగ్గర బంధువులు కూడా వాళ్ళు చేత రామకృష్ణ మరి మా ఆయనకి తగ్గిపోయింది కదా, హరిద్వార్కి మన కృతజ్ఞత సూచకంగా ఎంతో కొంత పంపించాలి కదా, ఎంత పంపించమంటాం ఏమని చెప్తాం, మా గురువు గారికి ఇంత పంపించాలి అని నేను చెప్పలేదు కదా, నీ ఇష్టం అమ్మా నీ కృతజ్ఞత. అసలు మొత్తం జీవితమే కుటుంబమే నాశనం అయిపోతుంది అనుకున్నావు కదా, నాకు తెలిసి ఆ వ్యాధిని నయం చేసుకోవడానికి వాళ్ళు 7.5 లక్షల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు వాళ్ళు. చెప్తే నేను ఏమని చెప్తాను, నేను అసలు పెద్ద విషయాలు అయినటువంటి బాధ తగ్గింది కదా నీకు, నీకు దోషులంత పంపించు, 5 రూపాయలు చాలా మానసిక స్థితి. అసలు కృతజ్ఞత చూపించుకోవడం కూడా మనకి రాదు. గురువు దగ్గర ఎలా ఉండాలని చెప్పమంటాం మనం, చేసేదేం లేదు ఇంకా మీరు మొత్తం సమర్పణ చేసేసుకోండి. దాన్ని మన ధన మనోభావాల సమర్పణ చేసుకుంటేనే గురువు మీకు ఏదైనా అందజేయగలంటే అంత బహుమూల్యమైనటువంటి విధానాన్ని మీకు తెలియజేస్తున్నటువంటి వ్యక్తికి మనం కృతజ్ఞత చూపించే విధానం ఎలా ఉంటుంది. తప్పు కాదు అది, ఆవిడ తప్పు కాదు, ఎవరి తప్పు కాదు, మనం అలవాటు చేసాం అది అంత దాంతో అయిపోతుందినే. గురువుకి ఏమి ఇవ్వాలి, గురువు నిజంగా మీ దగ్గర నుంచి కూరేటటువంటి మీ దగ్గర నుంచి పాపలాడేటటువంటి దుస్థితిలో ఉండడు అది అర్థం చేస్తుంది. సాయి తత్వం గురించి చెప్తున్నాను నేను, ఇదంతా సాయిగా మీకు కనిపిస్తాయి. అసలు ఎక్కడికో ఏంటో చెప్తున్నారు, అసలు ఒకసారి కూడా సాయి అంటే ఉందా, అంటే మధ్య మధ్య నేను సాయి అంటూ ఉంటాను సరిపోతుంది అంటే నాకు గుర్తుంది దేని గురించి చెప్తున్నాను. అంచేత మొట్టమొదట ఈ విధమైనటువంటి మెంటల్ ఇగ్నోరెన్స్ విపరీతంగా ఆధ్యాత్మిక జగతిలో కురిగిపోయింది. మొన్న 6వ తారీఖు రాత్రి ఇక్కడికి వచ్చాను నేను, మన వాళ్ళందరి చేత సహజ సిద్ధి సహజ సమాధి ఎలా పొందాలో నేర్పిస్తున్నాను నేను. అందరూ కూర్చుని ఉన్నారు, నేను ప్రచారం చేస్తున్నాను. కాస్త చికాగ్గా ఉందని చెప్పి బయటకు వెళ్ళాను. ఒక అతను సైకిల్ మీద వచ్చాడు, ఆగాడు, దిగాడు. నేను బ్రహ్మానందం పడిచాను, అలా ఉండాలి స్టూడెంట్ అంటే. అసలు బయటికి రాకుండానే లోపలికి హాల్లోకి రాకుండానే నేను చెప్తూ ఉంటాను కదా మౌనం మౌనం అని. అసలు రావటంతోనే ఇంకా బయట సైకిల్ దిగాడు కదా, సైకిల్ దిగాడు కనుక ఇలా అన్నాడు అంటే ఇంకా మౌనంగా లోపలికి వచ్చేస్తాడు కాబోలు, ఎదుగుతాడు వాడే ఇక్కడు ఇంకా అతను చూడలేదు కాబోలు, తర్వాత పరిచయం చేసుకోవాలి. ఇంత అద్భుతమైనటువంటి సాధకుడు దొరికాడు, ఒక ఆణిముత్యం దొరికిందనుకున్నాను. సైకిల్ పక్కన పెట్టాడు, నిండుగా పైకి వచ్చాడు, మళ్ళీ ముఖ్యం చేసుకున్నాడు. 1 గంటని ప్రార్థన చేయటమా, మెడిటేషన్ చేయటమా, అదే అతను మీరు చేయకూడదు చాలా తప్పన్నాడు. ఎవరు వీళ్ళందరూ అన్నారు, ఎవరు రామకృష్ణ గారు కదా, వాళ్ళ తరఫు పనిచేస్తుంటా నేనే చెప్పలే 헬스 데이. 이거 이렇게 스타 వాళ్ళు కానుకోవాళ్ళు ఆయన ఏదో చెప్పుకుంటాడండి, సరే ఆయనకి చెప్పాలి అలా ఉండికంటే కాదు చేయాల్సింది. అనన్యాశ్చింత ఎంతో మనం ఏ జనాభాస్తే దేశాం విద్యార్థి యుక్తానాం యోగక్షేమం వహామి. మీరు నాయో చూస్తూ నేను మీరేం చూస్తాను, సాయి యొక్క అవకశక్తి మీరు అర్థం చేసేసుకోగలిగితే ఇంక మీరు చేయాల్సింది ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఇంకా చేసేదేదో సాయం చేస్తాడు. నాకు మా గురుదేవుడు చెప్పినటువంటి కొన్ని కథలు, ఒక కథ నాకు చాలా ఇష్టం, ఎన్నిసార్లు చెప్పుకుంటానో మా స్నేహితులకి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను. కానీ ఆ చెప్పటంలో ఉన్నటువంటి ఆ ఆర్ద్రత, ఆ కథలో ఉన్నటువంటి ఆర్ద్రత కనుక మీరు అర్థం చేసుకోగలిగితే చూడండి చెప్తాను ఆ కథలు. ఏంటి కథ, దేని గురించి చెప్తున్నాను నేను, సాయి సూక్తి అవుతుంది నీకు నా వైపు చూడదు, నేను మీ వైపు చూస్తాను. శ్రీకృష్ణుడు అదే మాట్లాడు తనదైనటువంటి భాషలో, అనన్యా చింతయంతో మాట ఏదైనా మరియు భాషతే అది చూశారంటే మన కష్టం లేదు, వాళ్ళని చూద్దాం మనం కూడా కసేపు చేశారు మొదలెట్టాలని వినండి. మళ్ళా ఈ అవకాశం నాకు రాదు, ఒకసారి కనుక ఆ తత్వాన్ని మీరు అవగాహన చేస్తుంది ఇంకా మనం చేసేది ఏంటే అడుగు చాటుకున్నాం అడగ. అంచేత ఆఫ్రికన్ జంగల్స్లో ఈ పాదనీరు వస్తూ ఉంటారు. ఈ పాదనీరు వచ్చి ఇంకో వాళ్ళ దాని గురించి చెప్పడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఒక చిన్న స్కూల్ మొదలెడతారు, చిన్నపిల్లల స్కూల్ ఎలిమెంటరీ స్కూల్. ఆఫ్రికన్ జంగల్స్లో ఎలిమెంటరీ స్కూల్ పెట్టారు. మరి ఆ పాదరి కావాలని అడిగాడు, ఏ ఉద్దేశంతో అడిగాడు, లేకపోతే రామకృష్ణ ఐదుగురులో క్యాంప్ చెప్తున్నప్పుడు ఈ కథ చెప్తాడే, చెప్తే నా పేరు కూడా చెప్తాడు కదా అని చెప్పాడు తెలియదు. కానీ ఆ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లల్ని ఐదేళ్ళు ఆరు ఏళ్ళు ఉన్నటువంటి పిల్లలు ఒక ప్రశ్న చెప్తారు. పిల్లలు సడన్గా అడవిలో కదా మనం ఉన్నాం, పెద్ద పిల్లలు వచ్చేసింది అనుకోండి క్లాస్లోకి, ఏం చేస్తారు ఎవరు చెప్తారు పిల్లలకి, ఏం బాగా చెప్తారు వాళ్ళని బాగా చెప్పలేరు, అందరూ సైలెంట్ అయిపోయారు మంచిగా. వెనకాలను కూర్చున్నటువంటి ఒక చిన్న బాబు తెచ్చేట మేం చేసేది ఏంటి సార్ చేసేది అదే చేస్తుంది చేయట్లేదు. ఇది మనం నేర్చుకోవాల్సింది గురువు దగ్గరికి కనుకుంటే శుద్ధి సాయి మొత్తం జీవితం రకాలుగా అనుగ్రహాలు ఇచ్చాడు శిష్యుడికి భక్తులకి. కానీ ప్రతి అడుగున ఆయన కొరడా పట్టుకుని కపా కపా కొట్టి మనలో ఈ జాగ్రత్తగా చెప్తాడు, నువ్వు కాదయ్యా ఏం చేసేది, నువ్వు చేసేదే నేను చేసేదేదో గురువే చేస్తాడు. నువ్వు అనుకుంటూ ఉంటావంటే నేను చేస్తున్నాను. ఈ అవగాహన సాయి తత్వం యొక్క మొట్టమొదటి సాయి తత్వాన్ని గురుతత్వాన్ని కనుక మీరు అర్థం చేసుకోవాలి అంటే ఇంతకంటే తక్కువలో మీకు గురువు యొక్క అనుగ్రహం లభించదు. ఇట్ ఇస్ నాట్ ఈజీ. గురువు యొక్క కరుణ లభిస్తుంది, దయామూర్తి కనుక కరుణాసాగరుడు కనుక ఇలా మనం మాట్లాడుకుంటాం అనుకుంటున్నాం బాధ్యతపడితే మళ్ళీ చాలా మంది లేచి పెట్టి లేపుతారు. ఆ లేపటం వల్ల గురువు తనలో ఉన్నటువంటి గురుత్వాన్ని ఆ శిష్యుడికి ఇవ్వడు, సహాయం చేశాడంటే దయాసాగరుడు కనుక. కానీ ఆ గురువు యొక్క వారసులు మనకు కావాలి అనుకుంటే, ఆ గురువు యొక్క శక్తి మనలో కూడా ప్రతిబింబించాలి అనుకుంటే ఇంతకంటే తక్కువలో రాదు. అనన్యాశ్చింతయంతో మా ఏదన పరిపాసతే, భగవంతుడు మీ యోగక్షేమాలను మోయటానికి 100% తన వైపు నుంచి ఓకే తీసేసుకుంటారని అనుక్షణం అంటూనే ఉంటాడు. ఎప్పుడు యోగము క్షేమము రెండు కూడా నేనే వేస్తానన్నాడు శ్రీకృష్ణుడు కూడా జగద్గురు కూడా. అతను ఇచ్చినటువంటి వాగ్దానంలో ఏ లోపము లేదు. మళ్ళీ కృష్ణకృష్ణ అంటానండి, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా లేదేమో, స్వరంలో ఏదైనా దోషం వచ్చిందేమో, అంచనా కృష్ణుడు అవ్వటం లేదేమో, అనన్య చింత కావాలి. కృష్ణుడు తప్ప నాకు ఇంకేమీ అక్కర్లేదు అనేటటువంటి భావం ఉంటేనే గురువు మీకు ఏదైనా చేయగలరు తప్ప, అంతకంటే తక్కువలో మీరు గురువు నుంచి ఏదైనా పొందదలుచుకుంటే పొందలేరు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అది అర్థం చేసుకోండి. ఏం చేయాలి మళ్ళీ గురువు దగ్గర నుంచి? ఏం చేయగలేదు మీరు. అదే నేను నిరంతరము ఈ మూడు రోజుల నుంచి మీకు చెప్తున్నది, సంపూర్ణ ఆధ్యాత్మిక యొక్క ద కరెక్ట్స్ ద రూట్ మూలం ఏంటి అంటే మీరు అసలు ఏం చేయగలరు. మీరు చేశారంటేనే మీరు దూరం అయిపోతారు. మీరు ఏమి చేయగలరు. మరి మాస్టర్ ఏమిటి చెప్పి మమ్మల్ని చావబట్టారు కదా, దత్త ప్రదర్శన అన్నారు, సూర్య నమస్కారం అన్నారు, సూర్యకిరణ శోషణ అన్నారు, మళ్ళీ నవగ్రహాలు అన్నారు. నవగ్రహాలు కాకుండా సూర్యకిరణాల నుంచి వచ్చేటటువంటి కిరణాల పేర్లు కూడా మీకు తెలియాలన్నారు. ఏమీ చేయక్కర్లేదు అన్నదానికి ఇంత గొడవ ముందే చెప్పేసి ఉంటే మేమేమీ చేయకుండా కూర్చునేవాళ్ళం కదా. అసలు ఇంత దూరం రావడం ఎందుకు? మేము మీరు రాసినటువంటి ఆ ప్యాంప్లెట్లోనే ఏదో మీరు పిల్లల బ్రహ్మాండ సమన్వయ విశిష్ట సాధన శిబిరం ఏదో పేరు పెట్టేసరికి మేము కన్ఫ్యూజ్ అయిపోయి వచ్చేసాం. ఏమీ చేయకుండా ఉండేటటువంటి సాధన నేర్పుతారు అంటే అసలు మేము వచ్చేవాళ్ళని కాదు కదా. మీకు తెలియదేమో, ఏమీ చేయకుండా ఉండేవే చాలా ఇష్టం, అది నేర్చుకోవటమే చాలా ఇష్టం. ఈ మూడు రోజులు మీకు అర్థమవుతుంది మీరు ఏం చేయకుండా గడుచు కూర్చోగలిగాను అంటే నిజంగా ఎవరు కూర్చోగలిగారు? ఏమి చేయొద్దన్నారు. అసలు ఏమి చేయకుండా ఉండటమే నేను బాబు సమాధి అంటే ఆ మౌనంగా ఏమి చేయకుండా ఉండటమే భగవంతుని యొక్క శక్తికి మీకు సంబంధం స్థాపించేటటువంటి సింపుల్ ట్రూత్ అంటే కుదరలే. ఏమి చేయకుండా ఉండాలి అంటే మరి ఏం చేయాలి? మనం చేసి 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 అలసిపోయి ఇంకా చేయి ఇంకా చేయి ఇంకా చేయి మనం చేసుకుంటూ పోయిపోయి ఇంకా అడుగు తీసి అడుగు వేయలేనటువంటి స్థితిలో టపామని పడిపోయినప్పుడు చేయండి. ఆ స్థితికి తీసుకువెళ్ళాలని ప్రయత్నం ఇచ్చారంటే సహజంగా మీరు స్థిరంగా కూర్చోగలిగితే మనస్సుని ఏ విధమైనటువంటి ఆలోచన తరంగాలు రాకుండా ఉంచగలిగితే మీరు చేసేది ఏం లేదు. కానీ చేయ మనం మన ఎక్స్పీరియన్స్ చెప్తాను మీరు చేయలేదు ఆ స్థితికి మనం వెళ్ళలేము అంతకన్నా అంచేత అంత అదర్వైన ఇంకో వైపు నుంచి వెళ్దాం. మా ఇంట్లో ఒకసారి నేను పాలు కాచాను, స్టవ్ మీద పెట్టాను. ఈ లోపల మా పక్కింట్లో ఉన్నటువంటి మా స్నేహితుడు ఎవరు వచ్చాడు, సరే వెళ్ళి తలుపు తెచ్చాను, వాటిలో కొమ్ములు మొదలెట్టాడు, మర్చిపోయాను. నీకు మర్చిపోయాను, నేను చెప్తూ మర్చిపోయాను పాలు కదా. అంచేత ఆ పాలు స్టవ్ మీద పెట్టాను. కానీ నా అదృష్టం ఏంటంటే ఆపేశాను, అప్పటికి పుణ్యమై ఆఫీస్కి వచ్చారు. ఈ లోపల ఏదో చప్పుడైంది, చప్పుడైనా నేను కాస్త పరిగెట్టి వెళ్ళబోతున్నట్టు పిల్లి బయటకు వచ్చాను. అది కూడా సాయి పెట్టుకున్నాడు అంటూ తలుపులు వేసి లేకపోయేవారు రామకృష్ణ పిల్లి పాలు తాగేసింది కదా అని. కానీ సాయి వెళ్ళిపోయాను కావాలి, నేను పిల్లిలో సాయం చూశాను కదా. చూడండి మనం మన మనస్సుని ఎలా మొగ్గ పెట్టుకుంటాం. పిల్లిలో సాయం చూసి అదిగో సాయి పిల్లి తాగి పిల్లి రూపంలో పాలు తాగి వెళ్ళిపోతున్నారు అంటే మీరు ఏం చేయాలి? నాకంటే పేరు ఉన్నాను ఆయన పంజాబీ ఒక మహాత్మ కొంచెం రఫ్గా ఉంటాయి, వాళ్ళ మాటలు రఫ్గానే ఉంటాయి పంజాబీ వాళ్ళని, వాళ్ళ ఆహారం రఫ్గానే ఉంటుంది. జొన్న రొట్టెలు తీసుకొచ్చి అతని శిష్యుడు పెట్టారు. ఒక కుక్క వచ్చి నోట్లో ఖర్చుని పారిపోతుంది వెంట పట్టాడు. పక్కన ఉన్న వాళ్ళకి చాలా ఆశ్చర్యం మాతో చెప్పుకుంటాడు కదా, సర్వకృతాంతరాత్మ ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు, ఆ ప్రతి జీవితము భగవంతుడు ఉన్నాడు, కుక్కల కూడా భగవంతుడే ఉన్నాడు. నేనే చెప్పగలను కదా అదిగో సాయి పెట్టుకుంటున్నాడని తిరిగి రూపంలో వస్తే మరి ఈ నాన్నకి ఏంటి, పెద్ద మహాపురుషుడు కదా కుక్క వెంట పడ్డాడు అని వీడు వెంట పడ్డాడు. ఎలాగో గ్యారంటీగా కొట్టాడు కుక్కని, అప్పుడు ఆయన నిలదీశాడున్నాం, ఏమైనా నువ్వు మాకేం చెప్పావు నువ్వేం చేస్తున్నావు, మన పని ఇంతే గురువుల లోపాలు పెట్టే గురువు ఏం చెప్తున్నాడో మనకు అక్కర్లే, ఎక్కడైనా చిన్న లోపం దొరికితే చాలు ఈకి పీకి పెద్దదాం గురువుని. మా గురువు చాలా గొప్పవాడు అండి, కానీ ఏం చేస్తాం ఆయన గురువుగా నేను ఒప్పుకోలేకుండా మన ఇచ్చేదైతే ఆయన చేయగలుగుతాం, చాలా గొప్పవాడే. రకరకాలు గురువులోని లోపాలు ఎక్కడానికి వెళ్ళామా, గురువు దగ్గరికి, గురువు దగ్గర నుంచి మనం ఆయన అనుగ్రహాన్ని కానీ ఆయన జ్ఞానాన్ని పొందడానికి వెళ్ళామా. అంటే ఈ భక్తులు నాన్నటి యొక్క భక్తులు ఈయన కుక్క వెళ్ళబడ్డాడు కదా పరిగెత్తిస్తున్నాడు, కుక్క భయపడింది పరిగెత్తిస్తున్నట్టే ఇంకా ఇంకా ఎక్కువ స్పీడ్గా పరిగెత్తుంది, ఆగు ఆగు అంటున్నాడు. సరే ఎట్లా పడ్డాక కుక్క వచ్చిపోయిందో ఈయన వచ్చిపోయిందో రాస్తే ఏం జరిగిందో కుక్క ఆగిపోయింది, వినలేదు ఆయన నీటిలో ఉంచిస్తాను నీకు కాబట్టి నువ్వు నేనైతే ఎలాగో అలా కష్టపడి దుర్మలెట్టి నువ్వు తినలేము ఇంట్లో నేను తీసుకొచ్చాను నేను ఇది నేతిలో ముంచు తిందామని నేను ఆపుకుంటే పారిపోతానండి అన్నట్ట. మా సాయిని చూడగలిగినటువంటి ఢిల్లీలో సాయిని చూడగలిగినటువంటి వాడు ఏమన్నాడు, తలుపులు వేసేయలేకపోయావా, ఇది మన మూర్ఖలు ఇలాంటి పనులు చేస్తాం మా అతనికైతే చిన్న మనం అర్థం చేసుకుంటూ ఉంటే ఆ సాయి చెప్తున్నాము ఎంత అద్భుతంగా మహామహా పండితులు మనకి చెప్పలేనటువంటి విషయాన్ని ఆయన నిత్య జీవితంలో ఆచరించి చూపించాడు. చిన్నపిల్లలతో కోడికాయలు ఆడుతున్నాడు మహాపండితుడిని, చిన్నపిల్లలతో ఆడుకోవడం తప్పు చెప్పాను మహాపండితుడు ఏంటైనా అంటే రూపధారి అయినటువంటి భగవంతుడే కదా ఆయన జీవితాన్ని మనం చూసి అర్థం చేసుకునేది. కానీ ఏం చేశాడు ఆయన, చిన్నపిల్లలు కూర్చోబెట్టి నువ్వు ధ్యానం చేయి ముక్కు మూసుకో, చాలామంది చెప్తారు మా పిల్లలకి భక్తి కుదరదు మీరు మాస్టారు ఒకసారి మీరు అలా చేయబెట్టేయండి ముందు మీ ఎన్ని మీరు చేపెడతాం నేను అని అది అడిగారు వాళ్ళు, వాళ్ళ పిల్లలకి భక్తి కావాలంట. మంది మనం ఎలా మోసం చేసుకుంటామో చూడండి, సాయి అవతారంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే మనం చేసేటటువంటి తప్పుని ఎత్తి చూపిస్తూ కూడా ఈ తప్పులు మీరు చేస్తున్నారని చూడటం ఎక్కడ సంఘటన యొక్క నేను ఆయన జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నాను, కానీ ఆయన జీవితాన్ని ఆ సాయి తత్వాన్ని ఇలా అర్థం చేస్తుంది. మా పిల్లవాడికి భక్తి నేర్పిస్తున్నాను మాస్టారు, మా పిల్లవాడి చేత ఇవాళ కూర్చోబెట్టాను, వాయించి పారేశాను, గంటసేపు గాయత్రి మంత్రం చేయించాను, తలుపులు వేసేసాను, మరి వాడి కాపలా గారికి కూర్చుని టీవీ చూస్తున్నాను మాస్టారు, మరి కాపలా గాయాలి కదా నువ్వు చేసుకోవయ్యాసేపు మీ పిల్లలు ఎందుకు హింసిస్తాయి సాయి జీవితంలో పిల్లలు ఎలా ఉన్నారని చెప్పాడు. పిల్లలు కొడుగా కాకపో వాళ్ళ నుంచి చావడం మీ మనసుకు మీరు మొక్క తీసుకోలేక ఇప్పుడు ఎందుకో బాగు చేద్దామని చెప్పి అతని మీదకి వెళ్తారు, అతని మీదకి అతని మీద ఉన్నటువంటి కాగితాలన్నీ తింపుతున్నాడు. ఆ అటక మీద ఉన్నటువంటి కాగితాలన్నీ తింపుతూ ఉంటే ఒక కాగితం ఒక కింద పడింది, కింద పడేసారు కదా అందులో మార్క్ షీట్ ఉంది, ఎంత లెక్కలకి